ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो गुरुभ्यो नमः। मंगलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम्। ओम गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत् पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न समुद्भासितमूर्तये वेदान्ताम्भोज सूर्याय तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलं अचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्रीमत्परब्रह्मगुरुं भजामि। श्रीमत्परब्रह्मगुरुं नमामि। श्रीमत्परब्रह्मगुरुं वदामि। श्रीमत्परब्रह्मगुरुं स्मरामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बा त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिनीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमो नमो नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం వందే జగద్గురుం వందే జగద్గురుం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయ్యతే గిరం పంగుం లంఘయ్యతే గిరిం యత్ కృపా తమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మావరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమా ఉపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశ్యాంతం న విదుర్సురగణా దేవాయ తస్మై నమః. స్వయం కృష్ణ చైతన్య ఆనందస్వరూపులారా, శ్రోత మహాజనులారా, పెద్దలందరికీ నమస్కరిస్తూ బాలత్రిపుర సుందరి సహిత రామలింగేశ్వర స్వామికి వినయంగా తత్శివ సంకల్ప చమత్కారం చేత మనం ఈరోజు నుంచి ఈ కార్తీక మాసంలో, పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో భగవద్గీత కొన్ని విశేషాలు మనకు చేతనైనంతవరకు చెప్పుకుందాం. ఈ కార్యక్రమము చేత వక్త శ్రోత లోకము సర్వము శుభప్రదమగుగాక. పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణ చేత మనందరి హృదయాల్లో శ్రీకృష్ణ చైతన్య ఆనందస్వామి వేంచేసి చిన్ని కృష్ణుడై మన అజ్ఞానాన్ని తొలగిస్తూ మన సౌమ్యమైన భక్తిపూరితమైనటువంటి హృదయము అనేటువంటి వెన్నెను స్వీకరించునుగాక, లోక కళ్యాణమగుగాక. మహనీయులెందరో ఈ భగవద్గీతను గానం చేశారు, వేలాది చోట్ల ఉపన్యాసాలు జరుగుతూ ఉంటాయి. అనేక మంది మహనీయులు రచించినటువంటి ప్రవచనాన్ని, విన్నటువంటి వాళ్ళ వాక్యాలను ఒకసారి మననం చేస్తూ శ్రీకృష్ణ స్వామి యొక్క కరుణ చేత మనం మనకు చేతనైనంత వరకు ఈ సందర్భంలో ఈ వక్తకు చేతనైనంత వరకు పరమాత్మ కరుణ చేత కొన్ని విశేషాలు చెప్పుకోబోతున్నాం ఈ 30 రోజులు. ఈరోజు మొదటి అధ్యాయం అండి, అర్జున విషాద యోగంతో ప్రారంభిద్దాం. ఈ భగవద్గీత 118 భాషల్లో అనేక దేశాల్లో అనువదించబడి పఠించబడుతూ జనులు ఆనందిస్తూ ఉన్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటి భగవద్గీత గురించి, దాని గొప్పతనం గురించి మనం చెప్పుకోవాల్సిన సందర్భం అవసరం లేదు, ఎందుకంటే శ్రోతలందరికీ సువిదితమే. గీత అనేక గీతలు ఉన్నాయి, ఈ భగవద్గీత భీష్మ పర్వంలో భారత మహాగ్రంథంలో వ్యాస మహర్షి విరచితమైనటువంటి భారతంలో భీష్మ పర్వంలో భీష్మ పర్వం ప్రారంభంలో జరిగినటువంటి సంఘటన సంజయుడు ధృతరాష్ట్రులకు తెలియజేస్తూ ఈ 700 శ్లోకాలు వినిపించారు. భగవద్గీత జరిగిన 12వ రోజు ధృతరాష్ట్రుడికి ఆ సంఘటనలందరూ వివరిస్తూ సంజయుడు చెప్పినటువంటి విశేషాలు. ఇటువంటి భగవద్గీత భక్తులకు, భక్తి మార్గంలో ఉన్నవారికి, యోగ మార్గంలో ఉన్నవారికి, జ్ఞాన మార్గంలో ఉన్నవారికి, గృహస్థులకు, బ్రహ్మచారులకు, సంసారులకు, సన్యాసులకు, వానప్రస్థులకు వీరు వీరు అనక్కర్లేదండి. మహనీయుల వాక్యాలు ప్రపంచానికి అంతటికీ చెప్పబడతాయి, అంతేగాని ఒక చిన్న గ్రూప్ కాదండి. అందులో విశేషాలు అందరివి, అందరి సొత్తు. ఎవ్రీబడి హ్యాజ్ ఎ రైట్ టు ఎంజాయ్. అది మహనీయులందరూ, వారికి తేడా ఉండదండి, నా మతం నీ మతం అని ఏమీ లేదు. మహనీయులందరూ టోటల్ హ్యుమానిటీకి అడ్రస్ చేస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. జగద్గురువు అంటే జగత్తులో ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ శ్రోతకు, ఆ వ్యక్తికి అనేక పాఠ్యాంశాలు బోధిస్తున్నటువంటి ఈ గీతాగానం. ఉపనిషత్తుల సారం నేను చెప్తున్నానయ్యా అని స్వామి లోకానికి ప్రకటిస్తూ ఈ గీత బోధించారు అర్జునుడికి. మనం చెప్పుకోబోయే గీతలో జ్ఞానం సందర్భం వచ్చినప్పుడు జ్ఞానం ఎంత గొప్పదో, భక్తి సందర్భం వచ్చినప్పుడు భక్తి ఎంత గొప్పదో, యోగ సాధన సందర్భంలో యోగం ఎంత గొప్పదో, శరణాగతి సందర్భంలో శరణాగతి ఎంత గొప్పదో, ప్రతిదానికి ఆ ఎక్స్ట్రీమ్ పాయింట్కి తీసుకువెళ్తూ ఉంటారు స్వామి. అందుచేత సర్వజనులకు ఇది పారాయణ గ్రంథమే కాదు, మార్గదర్శక గ్రంథం, మోక్ష ప్రదాయక గ్రంథం. ఈ గ్రంథాన్ని ప్రత్యేకతగా ఎందుకు చెప్పుకుంటారు అంటే, ప్రతి జీవుడికి మోక్షాన్ని సంపాదించుకునే అధికారం మానవ జన్మ రాగానే ఉన్నది. ఒకసారి కాలేజీలో ఎంటర్ అయిపోయినారు, డిగ్రీకి ఎలిజిబుల్. అట్లాగే ఈ విశ్వము అనే విశ్వవిద్యాలయంలో మానవ జన్మ అనే అవకాశం లభించిందా, హీ డిజర్వ్స్, మోక్షమునకు అర్హుడు. ఎవరు ఏ మార్గంలో ఉన్నా ఆ మార్గంలో అది మోక్ష ప్రసాద గ్రంథం ఇది. అయ్యా నువ్వు అడవుల్లోకి వెళ్ళి బలాన్ని సాధన చెయ్యి అని చెప్పట్లేదు. వర్తమాన ఆశ్రమం వదిలి మరొక ఆశ్రమానికి వెళ్ళు అని చెప్పట్లేదు. నువ్వు చేస్తున్న కర్మలు వదలాలి అని చెప్పట్లేదు. అసలు ఏమి వదలక్కల, ఏది ఎట్లా ఎందుకు చేయాలి, ఏ సమాచారము హృదయంలో పదిలం చేసుకుని ఈ ప్రపంచంలో చెరించాలి, ఏ మార్గం చేత కర్మ చేస్తూ కూడా కర్మ అతీతులమై బంధ రహితులమై ఉండవచ్చు, ఏ కారణాల చేత ఈ జగత్తు బంధములా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే అయి ఉన్నది, ఇటువంటి అనేక తత్వరహస్యాలు ఇందులో ఉదహరించడం చేత, బోధించడం చేత ఫైనెస్ట్ ఐడియా, ది ఎస్సెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ చెప్పబడటం చేత ఎవరికైనా అది అది ఉత్తమమైన మార్గదర్శకం అవటం చేత వ్యాస మహర్షి తన తపస్సు, ధ్యానము, యోగము, భక్తి అన్నీ రంగరించి ఈ కృష్ణ ప్రవచనాన్ని గ్రంథస్థం భాషాయుతం చేయటం చేత అనేక వందల వేల సంవత్సరాలుగా ఈ భగవద్గీత మార్గదర్శకమై జనులను సముద్ధరిస్తోంది. మహనీయులందరూ కూడా, శంకరాచార్యుల వారు, రామానుజుల వారు, మధ్వుల వారు, అలాగే మహనీయులందరూ కూడా భగవద్గీత చదివిన తరువాత దాని యొక్క భాష్యం, అది చదువుతుంటే వారికి ఏమనిపిస్తుంది, ఏ ఆనందం వస్తుంది, ఏ అర్థం స్ఫురిస్తోంది అని ఆయా అప్పటి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జనుల యొక్క దోషదృష్టులను తొలగించడానికి వారు భాష్యాలు రాయటం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా, అనేక మంది అనేక భాష్యాలు, భగవద్గీత 700 శ్లోకాలు అయితే 7 లక్షల మందో ఇంకా 70 లక్షల మందో వ్యాఖ్యానాలు రాసి ఉంటారు. అంతేకాదు, ఎవరైనా సరే వింటూ ఉండగా దానికి ఆ శ్లోకం చదువుతూ ఉంటే అనేక ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలని ఒక నోట్స్గా రాసుకుంటే ప్రతి శ్రోత ఒకనొక వ్యాఖ్యానం రాయగలడు. అది విశేషం. ఇట్ ఈజ్ అన్ ఇంపల్స్. మనలోని తాత్విక చింతన, ఆధ్యాత్మిక చింతన యోగ స్థితిని నిద్ర లేపుతూ మనలను నడిపించే గానం ఈ గీతాగానం. అందుకే మనం ఈ గీతలో ప్రవేశించే ముందు ఒక చిన్న విషయం మనం అందరం జ్ఞాపకం పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. మనలో ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతలో వారికి అనుకూలము, బాగున్నది అనుకున్నటువంటి ఒక అధ్యాయం రోజు ఉదయం చదువుతూ ఉంటే సాంఖ్యయోగం నుంచి ఏదో ఏ అధ్యాయమైనా చిన్నతనంలోనే, ఇన్ ద చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్, ఒక 25 రోజులకి 25 రోజులు నోటికి వస్తుందండి. తెల్లవారుజాము లేచి 3 సార్లు చదివితే 25 రోజులకి ఆ అధ్యాయం వచ్చేస్తుందండి. ఇప్పుడు వారు ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్క శ్లోకాన్ని జ్ఞాపకం తెచ్చుకుని దానిపై ఆలోచన చేయటమే తపస్సు. ఎన్ని ఆలోచనలు వస్తాయో, ఒక్క శ్లోకానికి అనేక మందికి అనేక యాంగిల్స్లో ఆలోచన వస్తుంది కాబట్టే ఇన్ని ప్రవచనాలు, ఇన్ని భాష్యాలు, ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్, అంత సౌందర్యమే. సూత్రప్రాయంగా చెప్పబడినటువంటి సూత్రం, ఒక చిన్న సూత్రం చెప్తే ఆ సూత్రం మీద మ్యాథమెటిక్స్లో అనేక లెక్కలు చేస్తున్నట్టుగా భగవద్గీతలో కూడా ఆ విశేషం అన్నమాట. కనుక ఒక్కసారి మనం ఒక విషయం గుర్తు చేసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు మనలో ప్రతి ఒక్కరూ రోజు ఒక అధ్యాయాన్ని తీసుకుని అది నోటికి వచ్చే వరకు పారాయణం చేస్తే 2వ తరగతి 1వ తరగతి పిల్లలు కూడా, ఇక పెద్దవాళ్ళైనా సరే, ముసలివాళ్ళైనా సరే, ఏ వయసు వాళ్ళైనా సరే, ఒకవేళ నోటికి రాకుండా ఉండి ఉంటే, అలా కొన్ని అధ్యాయాలు గనక నోటికి వస్తే దాని ఆనందం, దాని ఆస్వాదన ఎంత మధురంగా ఉంటుందో వర్ణనాతీతం అని స్వానుభవంగా మీకు మనవి చేస్తూ ఇప్పుడు మనం అర్జున విషాద యోగంలో ప్రవేశిస్తున్నామండి. కౌరవ సమరం అనివార్యం అయిపోయింది, అన్స్టాపబుల్. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళారు, దుర్యోధనాదులు చెప్పవలసిన విధానంలో చెప్పారు, కానీ అధర్మ ప్రవృత్తి చేత సొంత బలాన్ని నమ్ముకున్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జాగ్రత్త వాక్యాలు హృదయంలోకి వెళ్ళలేదు. యుద్ధం అనివార్యం అయింది. భీముడు ఇచ్చాము ఉన్నారు. అసలు పైగా అడవులు 11 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన తరువాత వారి తరఫున ఎంతమంది ఉంటారు సైన్యం? మొదటి నుంచి సైన్యాన్ని క్రోడీకరిస్తూ ఉన్నారు కాబట్టి వీరికి ఆ 18 అక్షోహిణీయుల సైన్యం చూసుకుని ఏమవుతుందిలే, యుద్ధమే చేద్దాం, అధర్మమైనా పర్వాలేదు అన్న ఉద్దేశంలో దుర్యోధనుడు ఉండబట్టి రాయబార సందర్భంలో ఈ కృష్ణుణ్ణి కట్టేయాలని అనుకున్న సందర్భంలో స్వామి విశ్వరూపం జీవించటం, భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు ఇత్యాదులు మహనీయులు ఆ యొక్క విశ్వరూపాన్ని ఆనందించి దర్శించటం. ఇప్పుడు విశ్వరూపము అంటే ఏమి వగైరా వివరాలు మనకిప్పుడు మరొకసారి ఆ సందర్భం రాబోతోంది కాబట్టి, విశ్వరూపం మరొకసారి సందర్శనం చేయబోతున్నారు కాబట్టి అదంతా అయిపోయిన తర్వాత యుద్ధం అనివార్యమైంది. ప్రారంభం ఫస్ట్ డే ధర్మక్షేత్రే కురుక్షేత్రే, భగవద్గీత ఎలా స్టార్ట్ అయింది చూడండి. ధర్మక్షేత్రం, క్షేత్రం అంటే ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఏంటి? మన హృదయమే ఫీల్డ్. వాస్తవానికి ఈ యుద్ధం జరుగుతున్నది మన హృదయమే అని చెప్పటం. ఎవరైనా నేను అధర్మంగా ఉంటాను అనుకోరు, కానీ అధర్మ ఉద్వేగం వస్తూ ఉంటుంది. ధర్మానికి అధర్మానికి హృదయంలో ఒకనొక సంఘర్షణ జరుగుతుంది. అటువంటి సంఘర్షణ కాబట్టి దీన్ని ధర్మక్షేత్రం అన్నారు. అంటే వాస్తవానికి కురుపాండవ యుద్ధం జరగబోతున్నప్పటికీ అది అందరి హృదయాల్లో జరుగుతున్నటువంటి యుద్ధమే. మంచిగా ఉండాలనుకుంటాం, ఉండలేకపోతాం. కాబట్టి ఇది ధర్మక్షేత్రం. మనం మానవ జన్మకి ఎందుకు వచ్చాం? కర్మల ద్వారా ఒక ధర్మాన్ని సంపాదించుకోవడానికి వచ్చాం. ఏ ధర్మాన్ని? ఆత్మధర్మాన్ని. ఆత్మ మన ధర్మం కాదు, మనస్సు మన ధర్మం కాదు, దేహం మన ధర్మం కాదు, తదితరమైనవేవి మన ధర్మం కాదు. ఉత్తమమైన ధర్మాన్ని సుస్థిరం చేసుకోవడానికి వచ్చాం. అందుచేత దీనికి ప్రారంభంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ మాటలు అన్నది ఎవరు తెలుసు? ధృతరాష్ట్రుడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో 12వ రోజు అప్పటికి భీష్ముడు పడిపోయారు. యుద్ధంలో ఏం జరిగింది తెలుసుకోవడానికి అడిగారు. సమవేత యుత్సువః, యుద్ధానికి సిద్ధమైన వారు, యుద్ధానికి సిద్ధపడినటువంటి మామకాం పాండవాశ్చేవా, మావాళ్ళు పాండవులు కేమా కొర్వతు, ఏం చేశారయ్యా సంజయ అని సంజయ్ని అడుగుతున్నారు. ధృతరాష్ట్రుడు కళ్ళు లేవు, గుడివారు. ధృత ఆ పేర్లు కూడా ఎలా పెట్టారో చూడండి. ధృత రాష్ట్రుడు శబ్దార్థం చెప్పారు పెద్దలు. తనది కాని దాన్ని గట్టిగా పట్టుకుంటే ధృతముగా పట్టుకున్నవాడు. దేన్ని? తనది కాని దాన్ని. తనది కాని దాన్ని ధృతముగా పట్టుకున్నాడు కాబట్టి ఆయనకి ధృత రాష్ట్రుడు అని పెట్టారు. పాపం ఆయన ఏమేమి పట్టుకున్నారు? ఈ రాజ్యం నాదే అని రాజ్యాన్ని పట్టుకున్నారు. రాజ్య భాగం ధర్మజాతులది తిరస్కరించారు. నాదే అని పట్టుకున్నారు. ఎందుకు రాజ్యం పట్టుకున్నారు? ఆయనకి రాజ్యం ఏమైనా బాగా ఎంజాయ్ చేయాలని ఉందా? కాదండి. తన కొడుకుల మీద మమకారంతో ధర్మము తెలిసి కూడా ఈ కొడుకులు నావాళ్ళు, వీళ్ళు సుఖంగా ఉండాలి అన్న ఉద్దేశంతో రాజ్యాన్ని పట్టుకున్నారు. కొడుకుల కోసం అది అధర్మమో ఏమో, నా కొడుకులు నన్ను బెదిరిస్తున్నారు, తూకేస్తాం, వెళ్ళిపోతాం, అది ఇది అని ఎందుకు వచ్చిందిలే. వారి కొరకై ధృతముగా తనది కాని దానిని పట్టుకున్న వారిని ధృత రాష్ట్రుడు అన్నారు. అలాగే ప్రపంచంలో మనది మనది అనుకున్నది వాస్తవానికి మనది కాదు. ఒకనొక రోజు మనకందరికీ తెలుసు ఈ దేహం వెళ్ళవలసిందే, ఆ రోజు సర్వము పోవలసిందే. అవి మనని వదిలిపెట్టకపోయినా మనం వాటిని వదిలిపెట్టి వెళ్ళకపోదు. మనం వాటికి వదిలిపెట్టి వెళ్ళబోయేటువంటి విశేషాలను, ఈ ప్రపంచంలోని మన పాత్రలను, ఇవి మేమే నేనే నాదే అని పట్టుకోవడం చేత మనలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ధృతరాష్ట్రుడు అన్నమాట. తనది కానిది ఏదో పట్టుకున్నాడు. తనది కానిది పట్టుకోవటం వల్ల నా కొడుకు అంటాం, నా కూతురు అంటాం, నా వాళ్ళు అంటాం. నా వాళ్ళు కాతే కాంత కస్తే పుత్ర, నీ కొడుకెవరు, నీ భార్య ఎవరు, నీ భర్త ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వెక్కడి నుంచి వచ్చారు, విచారణ చేయవయ్యా అని శంకరాచార్యులు వారు గుర్తుచేశారు. విచారణ చెయ్యకపోతే ఈ వస్తువులన్నీ నావి నావి అనిపిస్తున్నాయి. ఇవి నావి నా వాళ్ళు. ఈ నా వాళ్ళు అన్న దానికి ఎంత విచిత్రమైనటువంటి విశేషం ఉన్నదంటే, మా అబ్బాయి పక్కవారి అబ్బాయిని బాధించాడు అనుకోండి, ఏమంటాం, అయ్యా పిల్లలు వాళ్ళు బాధిస్తారు, ఏముందని కొట్టుకుంటారు, అదో పెద్ద విషయమా అంటారు. పక్క వాళ్ళ అబ్బాయి మన అబ్బాయిని బాధించాడు అనుకోండి, ఏమంటే పిల్లలు పెంచడం చేత కదా అంట. అంటే మన వాళ్ళు అనేసరికి ఎంత క్షేమం వచ్చింది చూడండి. మన మన వాళ్ళు, మన తమ్ముడు, మనకైన వాళ్ళు అనేసరికి ఎక్కడ లేని క్షమ ఆప్యాయత అన్నీ వస్తున్నాయి. అదే తప్పు ఇతరులలో ఉందనుకోండి, మా అమ్మ, మా అమ్మది ఏం తప్పు లేదండి, పాపం అమ్మాయికురాలు, ఆవిడ అలా మాట్లాడటానికి కారణం వాళ్ళు అంటాం. అది ఇంకోళ్ళు అయితే వాళ్ళకి ఏమిటి, వాళ్ళకి బుద్ధి లేదా, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, అది ఇది అనేస్తాం. సో మన అనేసరికి ఎక్కడ లేని ఓర్పు క్షమ వస్తుంది. వాళ్ళు దుర్మార్గులైతే రాజుగా వాళ్ళకి సపోర్ట్ చేయవలసి వస్తే అప్పుడు అది అది ధర్మానికి విరుద్ధం అవుతుంది. ధృతరాష్ట్రుడు చేసింది తప్పు, అందుచేత ఆయన్ని ధృత రాష్ట్రుడు. మనలో కూడా ఆ ధృతరాష్ట్రుడు ఉన్నాడు అని అన్నదానికోసం మందు మనం తీసుకుంటున్నాం. మనది నాది నాది అనుకున్నది నీది కాదురా అంటారు చూడండి. ఏ కారణం చేత ఇది నాది కాదు అనేది తెలియవస్తుందో అది జ్ఞానం. ఏ మార్గం చేత ఇది నాది నా వాళ్ళు నాకు చెందిన వాళ్ళు అనిపిస్తోందో అది అజ్ఞానం. ఇది గుడ్డితనం అనమాట. ఒక సత్యాన్ని మనం కొంత విషయాన్ని సహం విషయం వదిలేసి కొంచెం విషయం చూసామనుకోండి, వాడు ఏమంటాడు, గుడ్డితనం అంట, గుడ్డివాడు అంటారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అనమాట. ఈయన ఏమంటున్నారు, మామకాం పాండవాశ్చైవ, మా వాళ్ళు పాండవులు ఏం చేశారయ్యా, మహనీయులకి నా వాళ్ళు నీ వాళ్ళు ఉండదు, విశ్వమంతా నాది, అందరూ నా వాళ్ళే, నా వాళ్ళు కాని వాళ్ళు వేరు అన్న దృక్పథానికి వెళ్తారు. అయితే ఈయన ధృత రాష్ట్రుడు కాబట్టి తనది కానిది తాను గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి నా వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఆ పాండవులు ఏమి చేశారయ్యా అని ప్రశ్నిస్తున్నారు అని మొట్టమొదటే ఒక సూచన. ఇప్పుడు ఎవరిని అడిగారు, సంజయుడిని అడిగారు. సంజయుడు అంటే ఈ సంసార విశేషాలని దాటిపోయినవాడు, వ్యాస మహర్షి యొక్క కృపచేత. అంటే ఈ ప్రాపంచిక విషయాలు ఇవి నాకు సంబంధించినవి కావు, నేను వీటికి సంబంధించిన వాడిని కాదు అని ఏ వ్యక్తి అయితే ఆ బోధలో ఉంటాడో, ఆ భావనలో ఉంటాడో అతను సంజయుడు. అటువంటి సంజయుడిని సెలెక్ట్ చేశారు. ఆయన ధృతరాష్ట్రుడికి సేవకుడిగా ఉన్నారు. వ్యాస మహర్షి దయచేత జరుగుతున్న యుద్ధాన్ని ఇక్కడ ఉండే సీరియల్గా చూస్తూ, మనం ఎక్కడో ఉండే సీన్ని ఇప్పుడు ఇక్కడ అమెరికాలో జరుగుతున్న ఒక ఫోటోగ్రఫీని మనం ఇక్కడ టీవీలో చూస్తున్నట్టుగా ఆ సంజయుడు చూశారు. చూస్తారు కాబట్టి ఇప్పుడు ఈయన ఏమి జరిగిందయ్యా అని సంజయుడిని అడుగుతున్నారు. ఇప్పుడు సంజయుడు ఎలా చూశారు అనేది, మామూలుగా భౌతిక దృష్టితో చూస్తేనే, మామూలుగా భౌతిక దృష్టితో చూస్తే మనం దేహబద్ధులం అయి ఉండటం వల్ల కళ్ళకి ఎదురుకుండా ఉంటేనే చూడగలం. ఎదురుకుండా కళ్ళకి ఉంటేనే చూడగలం. అవునా? ఇది అబద్ధమని నేను ఇప్పుడే నిరూపిస్తాను చూడండి. మనం ఏదో పాలు పొయ్యి మీద పెడుతూ ఎక్కడో మనం ఏదో బట్టలు సర్దుతున్నాం, ఇది ఒక చుయ్యమని శబ్దం వచ్చింది, ఏమైంది అప్పుడు? ఎలా వచ్చింది? మన కళ్ళతో చూడలేదుగా. అంటే మన ఛాస అక్కడ ఉండటం వల్ల, ఛాస అక్కడ ఉంచాం పాలు పొంగొస్తాయేమో అని, వస్తాయేమో అని ఆ సౌండ్ చిన్న సౌండ్ వినిపించింది, వెంటనే వెళ్ళిపోయి ఒక వెహికల్ నడుపుతూ ఉన్నాం. గుంట వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎంత లోతు అవన్నీ చూస్తున్నామా? మైండ్ ఏం చేస్తోంది? అక్కడ ఎంత లోతుంది ఒకవేళ అంత దూరం నుంచి గమనించేస్తుంది, లేకపోతే కార్లు ఎలా నడుపుతుంది? అంటే అంత దూరంలో ఉండే గ్రహించే శక్తి అనేక భౌతిక విషయాలకు ఉంది. ఇక ఎవరైతే మనస్సుని బుద్ధిని నిర్మలము సునిశ్చితము విస్తారము చేసి యోగస్థితిని సంపాదించుకుంటారో వారు ఆ సందర్భాల్లో లేని సందర్భాల్లో కూడా వెళ్ళగలరు. అంటే ఆ అనంత శక్తి మన మనస్సుకు ఉంది, ప్రతివాళ్ళ మనస్సుకు ఉంది. ఎవ్రీబడీస్ థాట్ హ్యాస్ దట్ పవర్. ఒకనొక సందర్భాన్ని విచక్షణ చేసుకోగలం కదా, కానీ మైండ్ విచక్షణ చేయదు, గబుక్కన ఆవేశపడిపోతాం. ఆవేశపడి వాడికి ఆవేశమే అనిపిస్తుంది, కానీ నిత్యానిత్య సత్యాసత్య వివేకం జ్ఞాపకం రాదు. కానీ వివేక దృష్టితో కాసేపు చూసామనుకోండి, అదే విషయం వేరే విధంగా అనుభవం అవుతుంది. అంటే వివేకము విజ్ఞానము ఏకాగ్రత ఈ మూడు అప్లై చేసినప్పుడు మనస్సుకు అనంత శక్తి ఉంది. ఇంకా మహర్షులైతే జరిగిపోయిన సంఘటన క్రితం యుగంలో లేదా కొన్ని యుగాల క్రితం జరిగిన సందర్భాలు కూడా మేము బలాని పాస్ట్ యుగంలోనో జరిగిన సందర్భం